మొగలి పువ్వుకి ఇస్త్రీగాడు. ఓ సిం మొగలి పువ్వా, నువ్వు అబద్ధం ఆడతావా? బ్రహ్మగారు అబద్ధం ఆడమన్నాడు అనుకో, అయితే మాత్రం అసత్యం ఆడావు కదా. ఈ రోజు నుంచి నువ్వు నా పూజకి పనికిరావు, పో రే రే కేతకి అన్నాడు. అప్పుడు మళ్ళీ మొగలి పువ్వు కూడా కాళ్ళ మీద పడి, బ్రహ్మగారిని అనుగ్రహించావు, ఆయన చెప్పమంటే కదా సాక్ష్యం చెప్పాను, మధ్యలో నాకు శాపమా, నీ పూజకి పనికిరాని వాడు ఎందుకు పనికొస్తాడు? ఈశ్వరుడి దర్శనము, ఈశ్వరుడి పూజ, ఈశ్వరుడి యొక్క ప్రదక్షిణం చెయ్యని బ్రతుకు దండుగా. అసలు శివుణ్ణి చూడకపోతే అది వ్యర్థం అన్నమాట. శివుణ్ణి ఏ పూట చూడకపోతే ఆ పూట మన శరీరాన్ని శివ అనరు, శవం అంటారు. శివుడిని పూజిస్తే మన శరీరం శివం, మంగళస్వరూపం. శివము అంటే మంగళము. శివుడిని చూడకపోతే, శివుడి నామస్మరణ చేయకపోతే ఆ పూట మన శరీరం శవంతో సమానం. శివాలయం లేనటువంటి ఊళ్ళో అసలు అన్నంతరం కూడా తెలుసుగా విషయం మీకు, శివాలయం లేకపోతే అది ఎందుకు పనికిరాదు. దిగ్భస్మరహితం ఫాలం దిగ్రామ శివాలయం దిగనీశార్చనం జన్మ దిగ్విద్యాం అశివాశ్రయం. నుదుట విభూతి లేకపోతే ఆ నుదురు చూడకూడదు, అది దరిద్రము. దిక్కంటే నింద్యం, పనికిమాలినది. దిగ్భస్మరహితం ఫాలం అంటే భస్మము పూసుకొని, విభూతి పూసుకొని నుదురు పనికిమాలినది, అది చూస్తే పాపం. అందువల్ల ఎక్కడికి వెళ్ళినా ముందు విభూతి పూసుకోండి. పూసుకున్నాక చెరిగిపోతే అది వేరే విషయం, కానీ మనం మాత్రం పూసుకోవాలి. విభూతి లేని నుదురు చూస్తే బ్రహ్మహత్య పాపం చుట్టుకుంటుంది. నాపోటువంటి కత్తితో పోటు పొడి చంపేస్తే వచ్చే పాపం నుదుట విభూతి లేకపోతే, ఆ విభూతి లేనటువంటి వాడిని చూస్తే వస్తుంది. దిగ్గ్రామం అశివాలయం, శివాలయం లేని ఊరు శ్మశానంతో సమానం. అక్కడికి వెళ్ళకూడదు, ఆ రాత్రి ఆ ఊళ్ళో నిద్రపోకూడదు, ఆ ఊళ్ళో అన్నం తినకూడదు, ఆ ఊళ్ళో అసలు మకం ఉండకూడదు. శివాలయము లేని ఊరు పనికి మాలినది, నింద్యం పాపం అది. ఇంకా దిక్ అనీశార్చనం జన్మ, శివుడి మీద ఇన్ని నీళ్లు పోసి ఒక పుష్పం పెట్టి ఎంతో కొంత అర్చన చెయ్యని, శివుడి పూజ చెయ్యని జన్మదండుగా. దిక్ విద్యాం అశివాశ్రయాం, నమశివాయని మంత్రము లేని చదువు చదువు కాదు. అందుకే పూర్వము విద్యాభ్యాసం చేయించేటప్పుడు, అక్షరాభ్యాసం చేయించేటప్పుడు ఓం నమశివాయ సిద్ధం నమః అని మంత్రం రాయించేవారు. అలా రాయించకపోతే ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, ఇది ఇంకా ఈ రోజు నుంచి కఠినంగా గుర్తుపెట్టుకోండి. మంత్రశాస్త్రంలో బృహస్పతి చెప్పాడు, ఎప్పుడైనా మీ ఇళ్లల్లో పిల్లలకి విద్యాభ్యాసం చేయిస్తున్నప్పుడు, అక్షరాభ్యాసం మీ పిల్లలకి చేయిస్తున్నప్పుడు ఒక తెల్లని తువ్వాలు, ఆ తెల్ల తువ్వాలకి నల్లంచు ఉండకూడదు, లేదా ఎర్రంచు ఉండొచ్చు, అటువంటి తువ్వాల్లో బియ్యం పోయండి. 5 కేజీలు కానీ, కేజీ పావు కానీ తక్కువ కాకుండా బియ్యం పోయించండి. ఆ బియ్యంలో రాళ్ళు ఉండకూడదు, పురుగులు ఉండకూడదు, మంచి బియ్యం అయి ఉండాలి. ఆ బియ్యంలో పిల్లల చేత మొదట ఓం నమశివాయ సిద్ధం నమః అని రాయించి ఆ తర్వాత పలక మీద రాయించాలి. ఇది అక్షరాభ్యాస నియమం. ఇలా బియ్యంలో ఓం నమశివాయ సిద్ధం నమః అని రాయించి పిల్లవాడి చేత అక్షరాభ్యాసం చేయిస్తే వాడు ఇటు భుక్తి ఇటు ముక్తి రెండూ పొందుతాడు. వాడు చదువుకున్న చదువుకి తగిన ఉద్యోగం వస్తుంది. ఇవాళ చాలామంది చదువుతున్నారు, గొప్ప గొప్ప డిగ్రీలు పొందుతున్నారు, కానీ ఎంత చదువుకున్నా మా చదువు వల్ల మాకు ఉద్యోగం లేదు, పొట్టపోషణకి డబ్బు సంపాదించుకోలేకపోతున్నాం అని ఎందుకు బాధపడుతున్నారంటే శివానుగ్రహం లేదు. శివానుగ్రహం కలగాలంటే బియ్యంలో రాయించాలి. బియ్యంలో రాయిస్తే విద్య వస్తుంది, ఆ విద్య భుక్తి ఇస్తుంది అన్నమాట. మనకి రేపు పొద్దున తినడానికి కావలసిన బియ్యం ఇస్తుంది. కొంతమంది మహర్జాతకులు ఉంటారు, ఏ ఊరు వెళ్ళినా కొండల్లోకి వెళ్ళినా అర్ధరాత్రి అపరాత్రి కూడా భోజనం లభిస్తుందంటే దానికి గల కారణం బియ్యములో ఓం నమశివాయ అని రాయడమే. ఒకప్పుడు నేను హిమాలయ పర్వతాల్లో, కాశ్మీర్లో ఉన్నటువంటి, మన జమ్మూ కాశ్మీర్లో ఉన్నటువంటి అమర్నాథ్ యాత్రకి వెళ్ళినప్పుడు మధ్యలో ఒక చోట అర్ధరాత్రి పూట ఆగిపోయాం. రాత్రిపూట వెళ్ళనివ్వరు వాళ్ళు, మిలిటరీ వాళ్ళు వేసినటువంటి టెంట్లో ఉండిపోయాం. విపరీతమైన ఆకలి, నీరసం, ఏమీ లేదు. నా పక్కన టెంట్లో కూర్చున్నవాడు ఒకడు వచ్చి, ఏమండి ధర్మ సందేహాలు తీరుస్తారు మీరేనా అండి అని, నాకు మా అత్తగారు కూడా పక్కన ఉన్నారు, ఆవిడికి మంచి కరకరలాడుతున్నటువంటి చపాతీలు, నాకు బాగా ఇష్టమైన పూరీలు అనమాట, పట్టుకొచ్చి పెట్టాడు, మంచినీళ్ళు ఇచ్చాడు, కూల్ డ్రింక్ కూడా ఇచ్చాడు అర్ధరాత్రి. ఎంత ఆశ్చర్యంగా ఉంటుందని, భగవంతుడు అనుగ్రహం ఉంటే ఈ పూట మనకి తిండి ఉండదు, మనం మలమల మాడిపోతాం అనుకున్నప్పుడు కూడా లభిస్తుంది. నమ్మకం ఉండాలి, కాకపోతే ఇవన్నీ ఎందుకు చెబుతున్నానంటే, తప్పక పిల్లలకు అక్షాభ్యాసం చేసేటప్పుడు ముందు బియ్యంలో రాయించండి, వాడికి ఎప్పుడు భుక్తికి లోటు ఉండదు, ముక్తి వచ్చి తీరుతుంది. అందుకని ఏం చెప్పాడు, దిగ్విద్యాం అశివాశ్రయాం, శివుడి పేరు లేని శివనామస్మరణ లేని విద్య పనికివాలని విద్య. అందువల్ల తప్పక ప్రతి ఊళ్ళో కూడా ఒక శివాలయం ఉండి తీరాలి, శివనామస్మరణ ఉండాలి. శివుడు అంతటి కరుణాస్వరూపుడు, అక్కడికి వెళ్ళాక ఆయన అనుగ్రహం ఉండి తీరుతుంది. అందువల్ల ఇప్పుడు ఈ కేతకీ పుష్పం ఏమన్నది, ఓ శివ శివ పూజకి పనికిరాని పువ్వు దండగా, శివుడు లేని ఊరు దండగా, ఇన్ని శాస్త్రాలు చెప్పాయి, ఇప్పుడు నువ్వు నన్ను నీ పూజకి పనికిరానని శపించావు, నీ పూజకి పనికిరాకపోతే నేను ఎందుకు పనికిరాకుండా పోతాను, నన్ను కూడా అనుగ్రహించమంటే మళ్ళీ జాలి పడిపోయాడు ఆయన. ఓ కేతకీ పుష్పమా, నువ్వు నా పూజకి పనికిరావు కానీ నా పూజ కోసం వేసిన పందిరి మీద నిన్ను పెట్టి పూజ చేస్తే ఆ పూజ 1000 రెట్లు ఎక్కువ ఫలితమిచ్చుగాక, ఆ రకంగా నువ్వు నా నెత్తిమీదే ఉంటావన్నాడు. అందుకని ఇప్పుడు ఏం చేయాలన్నమాట, శివుడి శిరస్సు మీద లింగం మీద పువ్వు పెట్టకూడదు, కానీ శివుడికి ఎప్పుడు లింగాభిషేకం చేసేటప్పుడు పందిరి వెయ్యాలి. పందిరి వెయ్యకుండా అభిషేకం శివరాత్రికి చేయకూడదని శాస్త్రం ఉంది. ఆ పందిరి పైన కనుక ఒక మొగలి పువ్వుని పెడితే శివుడి లింగం, లింగం పైన పందిరి, పందిరి పైన మొగలి పువ్వు పెడితే ఆ అభిషేకం శివాభిషేకం 1000 రెట్లు ఎక్కువ ఫలితం ఇస్తుంది. అప్పుడు ఏమవుతుంది, మొగలి పువ్వు శివుడి నెత్తి మీద కంటే ఇంకా పైన ఉన్నట్టు అవుతుంది. ఆ రకంగా నీకు అనుగ్రహం ఇస్తున్నాను, రేపు ఎప్పుడన్నా పందిళ్లలో మొగలి పువ్వు అందుకే పెట్టాలి, మీరు గుర్తుపెట్టుకోండి. అలాగే ఇలాంటి మండపాలు ఉంటాయి, ఈ మండపంలో శివలింగాన్ని పెట్టి అభిషేకం చేసేటప్పుడు ఆ పై భాగంలో కనుక ఒక్క మొగలి పువ్వు పైన వేస్తే ఈ లింగాభిషేకం 1000 గుణములు 1000 రెట్లు ఎక్కువ ఫలితం ఇస్తుంది. శివుడి యొక్క శిరస్సు మీద ఈ పువ్వు ఉంచడం వల్ల వచ్చే లాభం ఏమిటో అది విజయేశ్వర సంహితలో ఉన్న శ్లోకంతో సహితంగా చెప్పాను. ఇప్పుడు మొగలి పువ్వుకి వరం ఇచ్చాక కామధేనువుకి తిరిగాడు. ఓయ్ కామధేనువు, నువ్వు చాలా గొప్పదానివి, తలకాయతో అసత్యమాడిన తోకతో నిజం చెప్పావు కదా, కాబట్టి ఈరోజు నుంచి నీ పృష్ఠభాగం వెనక భాగానికి పవిత్రత ఉండుగాక, లేవగానే మొట్టమొదట మాత్రం నీ ముఖం చూస్తే వాడికి పాపములు వచ్చుగాక అని చెప్పించాడు. అందుకనే మీరు పొద్దున్నే లేవగానే ఎట్టి పరిస్థితుల్లో ఆవు ముఖం మాత్రం పొద్దున్నే లేవగానే చూడకండి, తర్వాత చూడొచ్చు, లేవగానే మాత్రం వెనక భాగమే చూడాలి. ఎప్పటికి కూడా చాలామంది ఏం చేస్తారో తెలుసా, లేవగానే ముఖం కడుక్కుని ఒరే అబ్బాయి నేను వచ్చేసరికి ఆవుని వెనక్కి తిప్పొంచరా అని పలికి ఆవు తోక చూసి వెనక భాగం చూసి మూత్రం మయం చూసి అప్పుడు ముఖం చూసేవాళ్ళు ఉన్నారు. అలాంటి వాళ్ళని నేను తూర్పుగోదావరిలో కొందరిని చూశాను. ఆవు వెనక భాగం చాలా పవిత్రమైనది, అసలు గోవు తోకకున్న శక్తి అంత ఇంత కదా. అందుకే దానం చేసేటప్పుడు కూడా ఆవు తోకనే చేతిలో పెట్టాలి, ఆవు తోకను తల చుట్టూ తిప్పుకుంటే భూమి చుట్టూ 3 సార్లు ప్రదక్షిణ చేసిన పుణ్యం వస్తుంది. అందుకని ఆవు తోకను ఏం చేస్తారు, తల చుట్టూ తిప్పుకుంటారు, కాకపోతే బలాత్కారంగా తిప్పకండి, అదేదో వెళ్ళిపోతుంటే దాన్ని బట్టి లాగేసి తోక తెంపేసి మీ చుట్టూ తిప్పుకోవడం కాకుండా పాపం ఆవుకి ఇబ్బంది లేని రీతిలో తల చుట్టూ తోక తిప్పండి. ఈ విధంగా ఆవు యొక్క పృష్ఠభాగానికి ఒక అద్భుతమైన వరం ఇచ్చాడు ఆయన. సత్యం కంటే గొప్ప ధర్మం లేదు, సత్యాన్నాస్తి పరోధర్మ, సత్యాన్నాస్తి పరంతప, సత్యము కంటే గొప్ప తపస్సు, సత్యం కంటే గొప్ప ధర్మం లేదు. నీవు తోకతో సత్యం చెప్పావు గనక నీ తోక, ఆ తోక భాగం, యోని భాగం, మూత్రం, మలం ఇవన్నీ పవిత్రమవుగాక అని దానికి వరం ఇచ్చాడు. దానం చేసేటప్పుడు తోకనే తిప్పాలన్నాడు, దానం చేసేటప్పుడే కాక ప్రదక్షిణ చేసేటప్పుడు కూడా వెనక నుంచే తిరుగ్గాక. అసలు గోమయం యమున సాక్షాత్, గోమూత్రం నర్మదా శుభ, క్షీరంతస్యాంతు గంగా వై కిం పవిత్ర మతఃపరం. ఆవు పేడ యమునా నది, యమునా నదిలో స్నానం చేయాలనే కోరిక ఎవరికైనా ఉంటే యమునా నది దగ్గరికి రోజు వెళ్ళడం కష్టం కనుక ఆవు పేడంత ఒంటికి రాసుకుని స్నానం చేస్తే నిత్యం యమునా నది స్నానం చేసిన పుణ్యం వస్తుంది. గోమూత్రం నర్మదా శుభ, ఆవు మూత్రం అంటే నర్మద, నర్మదా నదికి గోమూత్రానికి తేడా లేదా, మూత్రాన్ని కొంచెం ఒంటికి రాసుకుని స్నానం చేస్తే నర్మదా స్నానం చేసిన ఫలితం వస్తుంది. క్షీరంతశాంతు గంగా వై, ఆవు పాలంటే సాక్షాత్తు గంగానదియే, ఆవు పాలు కొంచెం ఒంటి మీద పూసుకుని శిరస్నానం చేస్తే గంగానది స్నానం చేసిన ఫలితం వస్తుంది. శివుడికి ఇటు రెండూ పూజ ఇష్టమైనప్పటికీ లింగ రూపంలో చేస్తే ఎందుకు అంత శక్తి వస్తుందో ఆయనే చెప్పాడు కదా, లింగమునకు గుణము లేదు, నిర్గుణ పరబ్రహ్మది, లింగంలో నాతో పాటు పార్వతి కూడా ఉంటుంది. అది అక్కడ శివుడి యొక్క విగ్రహం, ఆయన ఒక్కడే ఉంటాడు, ఒకవేళ అర్ధనారీశ్వరుడు పెట్టినా సగమే ఉంటుంది, కానీ కనబడకుండానే శివలింగంలో పార్వతీ పరమేశ్వరులు మహా చైతన్య శక్తితో ఉంటారు. పానవట్టం ఉందే అదంతా పూర్తిగా పార్వతి, లింగం ఈశ్వరుడు, ఈశ్వరుడు పురుషుడు, అమ్మవారు పురుషకారం. పురుషుడు అంటే సమస్త లోకాలని సృష్టించేటటువంటి దైవం అని అర్థం. పురుషుడు అంటే ఈ మొగాడని కాదు, పురుష అంటే పరమాత్మ. పరమాత్ముడికి పనిచేసే శక్తి కావాలిగా, ఆ పనిచేసే శక్తికి పురుషకారము. ఇప్పుడు పద్మాకర్ గారు ఉన్నారు, ఈయన చేసే పని ఒకటి ఉంది. పద్మాకర్ గారు పురుషుడైతే ఆయన చేసే పనియే పురుషకారము. పురుషకారం అంటే మనిషి చేసేటటువంటి, ఒక పురుషుడు చేసేటటువంటి పని. ఆ పని శక్తి అమ్మ. ఈ రెండింటి శివాశివశక్తుల యొక్క మేళవింపే ఈశ్వరలింగం. ఒక గొప్ప కథ చెప్పాలి ఇక్కడ మీకు. చాలా కాలం క్రితం ఒక పరమ భక్తుడు అలా ఒక ఆవిడ ఉండేది. ఓ మంచి వంశంలో పుట్టింది, కౌండిన్య గోత్ర సంకలిత, కౌండిన్య గోత్రంలో పుట్టింది. 8 సంవత్సరాల వయస్సు వచ్చేదాకా మహానుభావులైన గురువుల దగ్గర కష్టపడి చదువుకుంది. 8 ఏళ్ల వయస్సు వచ్చేదాకా చదువుకోవడం అంటే ఆ పిల్లకి చిన్నప్పటి నుంచి జ్ఞాపక శక్తి ఎక్కువట. కొంతమందికి ఎందుకో భగవంతుడి యొక్క అనుగ్రహంతో పుట్టుకతోటే జ్ఞాపక శక్తి, కొన్ని కళలు ఉంటాయి. 3 ఏళ్ల పిల్లవాడు సంగీతం వహిస్తాడు ఒక్కొక్కడు. అంటే వాడు పూర్వజన్మలో సంగీత విద్వాంసుడు, ఏదో చిన్న పొరపాటు చేశాడు, భ్రష్టుడై భూలోకంలో మళ్ళీ పుట్టాడని అర్థం అనమాట. ఒక్కొక్కడు మాటలు నేర్చుకోవడమే నమశివాయ అంటూ నేర్చుకుంటాడు. అంటే పూర్వజన్మలో శివభక్తుడు వాడు. నేను ఎరిగిన అలాంటి వాళ్ళు ఎంతోమందిని చూశాను. 5 ఏళ్ల వయస్సులో కవిత్వం చెప్పిన కవుల్ని చూశాను. అందువల్ల చెబుతున్నారు కారణ జన్ములు అంటారు వీళ్ళని. ఈ పాపకి సౌపర్ణిక అని పేరు పెట్టారు. సుపర్ణ అంటే మంచి రెక్కలు కలిగినవాడు, చేతులతో మంచి పనులు చేస్తే అటువంటి వాడిని సుపర్ణుడు అంటారు. గుర్తుపెట్టుకోండి, గరుత్మంతునికి మంచి రెక్కలు ఉన్నాయి. ఆ రెక్కలకి సుపర్ణత్వం ఎందుకు వచ్చిందంటే ఆ రెక్కలు ఒక్కసారిలా అంటే ఓం నమో నారాయణ అని అష్టాక్షరి వస్తుంది, అందుకని సుపర్ణుడు అన్నారు. అలాగే మన చేతులతో రోజు శివ పూజ చేస్తే, చేతులారా శివుణ్ణి పూజిస్తే అప్పుడు మన చేతులు మంచి చేతులు అవుతాయి, మనం కూడా సుపర్ణులం అవుతాం. మీ పిల్లలందరూ కూడా మీరు సుపర్ణులు అవ్వాలంటే మీ 2 చేతులు శివుడికి ఉపయోగించండి. శివుడికి పూజ అంటే చాలా ఇష్టం. చేతులారంగ శివుని పూజింపడేని నోరు నవ్వంగ హరికీర్తి నుడువడేని దయయు సత్యంబు లోనుగా తలపడేని కలుగ నేటికి తల్లుల కడుపు చేటు పోతర గారు ఎంతో శివభక్తుడు ఒకప్పుడు, అందుకే చెప్పాడు ఆయన. నిత్యం విభూతి పెట్టుకోకుండా పోతన యావజ్జీవితం కవిత్వం రాయలేదు. ఆయన ఏమన్నాడు తెలుసా, చేతులు ఆరంగ శివుని పూజింపడని, పూర్తిగా నీ చేతులు ఉపయోగించి అలా నీళ్లు పోయి. ఈ ఆరంగాన్ని ఎందుకన్నాడు అనుకుంటున్నారు? రోజు శివుడికి అభిషేకం చేసేటప్పుడు ఓ 10 చెంచాలు పోశాక, అయ్య బాబాయ్ ఏమండోయ్ నా చేతుల్లో అవుతున్నాయండి మీరు పొయ్యండి అని భర్తకి పాత్ర ఇచ్చిన భార్యలను చూస్తున్నాంగా మనం. భార్యాభర్తలిద్దరూ శివుడి మీద కాసేపు అభిషేకం చేశాక ఓ 10 నిమిషాలు 10 చెంబులు పోశాక 11వ చెంబు నీళ్ళు వేసేటప్పుడు చేతులు లాగేటి పాపం. అదే పీకదాకా తినంటే అని ఎంతసేపు తినడానికైనా చపాతీలు పీక్కు తినడానికి మాత్రం చేతులు లాగవు, అప్పుడు పీక్కు తినడానికి నోరు లాగదు, కాళ్ళు లాగేస్తున్నాయట శిఖర దర్శనానికి ఎక్కడానికి. అదే సినిమాకి పరిగెత్తకండి అంటే ఇక్కడ నుంచి బయలుదేరి 5 రాబాద్ దాకా పరిగెత్తాడు వీడు. వీడి కాళ్ళు అప్పుడు మాత్రం లాగవు, ఎందుకంటే అది ఇష్టం కనుక. సినిమాలంటే పరిగెడతామా, సినిమాలంటే చేతులు పనిచేస్తాయా? శివుడి పూజ దగ్గరకు వచ్చేసరికి మాత్రం చేతులు లాగుతున్నాయా? ఏమిటి దౌర్భాగ్యం? అందుకని ఒరే పిచ్చాడా అలా అభిషేకం చెయ్యి, ఎంత చేతులు లాగినా ఇంకా ఇంకా చెయ్యి, అప్పుడు ఆ పూజ చేతులారా చెయ్యడం అవుతుంది. ఈరోజు నుంచి మీరు ఏం చేయాలి, నేను చూస్తాను వాటి మీరు శివలింగం పెట్టుకుని చేతులు పడిపోయినా సరే ఆ కొండలా పట్టుకుని, పంచపాత్ర పట్టుకుని, గోకర్ణం వంటి పాత్ర పట్టుకుని అలా పొయ్యండి 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 పొయ్యండి. ఎంతసేపు మంత్రం చదివినా పొయ్యండి, అలా భక్తితో ఎంత చేతులు లాగుతున్నా పట్టించుకోకుండా ఆనందంతో పోస్తే అప్పుడు చేతులు లాగవు. ఈశ్వరుడి యొక్క అనుగ్రహం ఉంటే చేతులకు నొప్పులు రావు, ఆయాసం రాదు. అందువల్ల అలాంటి పూజని నొప్పి పుడుతున్నా నొప్పి నొప్పి కింద కాకుండా ఆనందంగా తీపి కింద భావించి చేసే పూజ చేతులారా పూజ అన్నమాట. అలాంటి పూజ చెయ్యని చేతులు చేతులు కావు. అలాంటి పిల్లలు ఉంటారే వాళ్ళు మహర్జాతకులు అవుతారు, వాళ్లే సుపర్ణులు అని పిలువబడతారు. వాళ్ళ చేతులు మంచి చేతులు అనమాట. అలా శివుడి మీద పువ్వులు వేయడం, శివుడి మీద నీళ్లు పోయడం, శివుడి కోసం గంధమరగ తీయడం, శివుడి కోసం విభూతి తేవడం, శివుడి కోసం నివేదన తేవడం, ఇవన్నీ కూడా మంచి చేతుల కింద లెక్క. ఈ పాప ఈ 8 ఏళ్ళు వచ్చేదాకా శివుడి పూజ కోసం ఏదన్నా చేసేది తన చేతులతో. శివుడి కోసం చెట్లెక్కేది, పువ్వులు కోసేది, శివుడి కోసం గంధం అరగదీసేది, ఆ గంధాన్ని శివలింగానికి పూసేది. మళ్ళీ మనకు అనుమానం, ఎక్కడెక్కడ లేనిపోని చదువురా అనేటువంటి వాళ్ళు కొంతమంది అజ్ఞానులు చెప్పిన మాటల వల్ల మనకి భ్రమ కలిగి శివలింగాన్ని ఆడవాళ్ళు ముట్టుకోకూడదట, ఇంట్లో ఆడవాళ్ళు శివలింగం పెట్టుకోకూడదట అని ఒక ప్రచారం, తప్పుడు ప్రచారం చేశారు. ఉట్టి అబద్ధం అది, దాన్ని నమ్మకండి. శివపురాణంలో విజ్ఞేశ్వర సంహితలో స్వయముగా ఈశ్వరుడు చెప్పిన మాట ఏమని, కిం బహూక్తే నమునయ, కిం బహూక్తే నమునయ స్త్రీణామపి తథాన్యతః అధికారోస్తి సర్వేషాం శివలింగార్చనే ద్విజాః. ఎందుకు ఇన్ని మాటలు? స్త్రీణామపి ఆడవాళ్ళకి కూడా, ఆడవాళ్ళు కూడా శివపూజ చెయ్యొచ్చు. అధికారోస్తి సర్వేషాం, వాళ్ళు వీళ్ళు అనే తేడా లేకుండా సర్వేషాం అంటే అందరికీ, గుర్తుపెట్టుకోండి. సర్వేషాం అంటే అందరకు. అధికార అస్తి, అధికారం ఉన్నది, అందరికీ అధికారం ఉంది. ఆడా లేదు, మగా లేదు, నపుంసకుడు అనే తేడా లేదు, కులం లేదు, మతం లేదు, వాడు లేడు, వీడు లేడు, అందరికీ శివలింగార్చనే, శివలింగమును అర్చన చేయుటయందు అధికార అస్తి, అధికారం ఉన్నది. అంటే అధికారం అందరికీ ఉంది. భగవంతుడి పూజ చేయడానికి, శివలింగార్చన చేయడానికి అందరికీ అధికారం ఉన్నది. నిశ్చింతగా అందరూ శివలింగాన్ని ముట్టుకోండి, పూజించండి అని చెప్పి శివపురాణం చెబుతూ ఉంటే మనం కాదుకూడదనడానికి మనమెవరం? ఈరోజు నుంచి ఆడవాళ్ళంతా కూడా శివలింగాన్ని ఇంట్లో పెట్టుకోండి, పూజించండి, అభిషేకించండి అని పరిపరి విధాలుగా, ఒకటి కాదు రెండు కాదు, శివపురాణం పదే పదే చెబుతున్నది. అందువల్ల ఆ రోజులలో ఈ 8 ఏళ్ల పాప సౌపర్ణిక ఒక శివలింగాన్ని ఇంట్లో పెట్టుకుని భక్తితో పూజించేది. 8 ఏళ్ళు పూజ చేసింది. ఒక రోజున శివలింగాన్ని పూజ చెయ్యకుండా ఏదో చిన్న పొరపాటు వల్ల, తొందరపాటు వల్ల అనేక కారణాలు ఉంటాయి. ఒక్కొక్క రోజు ఎందుకు పూజ చేయమో మనకే తెలియదు, దానికి గల కారణం కూడా చెప్పలేము. బద్ధకం వస్తుందన్నమాట, రోజు హారతి ఇచ్చి హఠాత్గా మానేస్తారు, ఎందుకంటే అదో పిచ్చ. అందులో కొంతమంది ఉంటారు, గురువుగారు ఉన్నప్పుడేమో మంచి బొట్టెట్టుకుని పంచి కట్టుకుని శివలింగానికి ఆ అమ్మవార్లకి అలంకారం చేస్తారు, గురువుగారు అలా తప్పుకుంటే నాటకం ఆడతారు. ఇలాంటి నాటకాలుగాళ్ళు కూడా ఉంటారు అప్పుడప్పుడు. అలాగే ఈ సౌపర్ణికి ఒక రోజున ఎందుకు వచ్చిందో పొరపాటున శివ పూజ చెయ్యకుండా బయటికి వెళ్ళింది. ఆ వెయ్యడంతో ఆవిడ జాతకం ఎలా మారిపోయిందో, శివలింగ మహిమలో అత్యద్భుతమైన శివపురాణంలో చెప్పబడిన ఒక గొప్ప కథ, శివపురాణంలో తృతీయ సంపుటంలో చెప్పారు. బాగా ప్రాచీన కాలంలో సౌపర్ణిక అని పేరు కలిగిన ఒక అమ్మాయి 8 ఏళ్ల వయస్సు వరకు తల్లిదండ్రుల మాట వింటూ శ్రద్ధతో చదువుకున్నది. పూర్వం ఆడపిల్లలు కూడా మగపిల్లల కంటే బాగా చదువుకునేవారు. గార్గి లాంటి వాళ్లతో ఉపనిషత్తులలో వాదన చెయ్యాలంటే అడిలిపోయేవారు. అలాంటి గొప్ప కోవకు చెందిన అమ్మాయి అమ్మాయి. అందుకని ఈమెలో ఒక గొప్ప కాంతి ఉన్నదని కనిపెట్టి విశ్వామిత్ర మహర్షి సౌమిని అని పేరెట్టాడు. నిజానికి అసలు పేరు సౌపర్ణిక. సోమశబ్దానికి అపూర్వ కాంతి అని కూడా అర్థం. అందుకని ఈమెకి సౌమిని అని పేరు పెట్టాడు. ఈమె పెద్దలని చాలా వినయంగా సేవించేది. ఇదంతా కేవలం 8 ఏళ్ల లోపేలండి. 8 ఏళ్ళ తర్వాత ఏం జరిగిందో ఈ కథ మనకి తెలియజేస్తుంది. అందుకనే అసలు తెలుసుకోవలసిన శివలింగ మహిమని తెలుసుకోవలసిన ఒక అపూర్వ గాథ ఇది. మనుష్యులు ఎంత జాగ్రత్తగా ఉండాలో తెలియజేసే గాథ ఇది. ఈ పిల్ల పెద్దలంటే చాలా వినయంతో ఉండేది. సేవ చేయటం అంటే ఇంకా సాష్టాంగ పడిపోవటమే. అందుకని సౌపర్ణికని సౌమిని అన్నవాళ్ళు శ్రీ సౌమిని అన్నారు. శ్రీం సేవాయాం, శ్రీం అని ఒక ధాతు ఉన్నది సంస్కృతంలో, దానికి అర్థము సేవించుట అని. ఎంత చదువుకున్నా
తనకంటే కొంచెం గొప్పవాళ్ళు కనపడితే, పెద్దవాళ్ళు కనపడితే వినయంతో వారి దగ్గరకు వెళ్ళి వాళ్ళని సేవించేది, వారి పాదాలకు నమస్కరించేది, పాదాల కింద ఉన్న దుమ్ము నెత్తి మీద వేసుకునేది. సేవించే వాళ్ళని సేవించే వాళ్ళకి శ్రీ అని చేర్చాలి. అందుకే శ్రీశైలం అని ఎందుకు పేరు వచ్చిందని ఉన్నారు, దానికి వ్యాసుడే నిర్వచనం ఇచ్చాడు. ఈ కొండ శివుణ్ణి సేవించడానికి వచ్చిన వాళ్ళని సేవిస్తుంది, అందుకని శ్రీశైలం. శైలము అంటే పర్వతం. శ్రీశైలము అనగా ఇక్కడ ఉన్న ఈశ్వరుణ్ణి సేవించడానికి వచ్చే భక్తులను అనేక విధములుగా సేవించేటటువంటిది అని అర్థం. అనేక విధాలుగా ఎలా సేవిస్తోంది? ఇప్పుడు ఈ కొండకు వచ్చాం, కొండకు రాగానే ముందు మనకేం కావాలి? ఓ రూము కావాలి. మనందరికీ వసతి ఇస్తుందా లేదా? అంటే భక్తులకి ముందు వసతి అనే ఒక సేవ కల్పించింది. రెండోది ఏమిటి? భూమి మీద పుట్టాక ఎంత గొప్ప పరమాత్ముడైనా మానవ రూపమెత్తితే అన్నము తినకుండా బ్రతకలేడు, అంటే ఆహారం లేకుండా బ్రతకలేడు. అందులో ముఖ్యంగా కళావన్నగత ప్రాణాహ, కలవు కలియందు ప్రాణాహ ప్రాణములు, అన్నగత అన్నమును ఆశ్రయించుకుని ఉంటాయి. అంటే అన్నం లేకపోతే పోతాడు, అన్నం ఉంటేనే బతుకుతాడు. వేళకింత పడకపోతే ఎంత గొప్పవాడైనా ఎన్ని కబుర్లు చెప్పిన వాడైనా గిజగిజలాడిపోతాడు. పొద్దుటే లేవగానే ఓ చెంబుడు కాఫీ, కాఫీ అయితేనే అప్పుడు జపం చేయగలుగుతాడు, లేకపోతే ప్రాణం అలా అమ్మ అనిపిస్తుందిట. ఇది కలి యొక్క లక్షణం. ఏదో ఒక ఆహారం పడుతూ ఉండవలసిందే. ఏ 9 దాకా అభిషేకం చేసుకుని బయటికి రాగానే ఇంత ప్రసాదాన్ని మహానుభావులు అర్చక స్వాములు పెట్టగానే అబ్బా కట్టు పొంగలు పెట్టారు, చక్కెర పొంగలు పెట్టారు, ఇవాళ ప్రాణం లేచొచ్చింది అండల్లా. ఎంత భక్తితో లోపల మనం విభూతి వేసి సేవించినా, పత్రి వేసి సేవించినా, పంచ అమృతాలతో అభిషేకించినా, జలాభిషేకం చేసినా మళ్ళీ బయటకు వచ్చాక ఇంత అన్నం ప్రసాదం పడవలసిందే. అందుకని ప్రాణులు అన్నము లేనిదే జీవించలేరు. అన్నం పరబ్రహ్మస్వరూపం. భగవద్గీతలో 1-2 ఏమని చెప్పారు? అన్నాద్భవంతి భూతాని పర్జన్యాద్ అన్న సంభవ యజ్ఞాద్భవతి పర్జన్యో యజ్ఞ కర్మ సముద్భవ. మన ప్రాణులంతా అన్నం వల్లే బతుకుతున్నారు. అన్నం తింటే ఈ అన్నం లోపలికి వెళ్ళి ఇటు రక్తంగా, ధాతువులుగా, చీముగా, అనేక రకాలైన మజ్జ వస మొదలైన వాటిగా, రేతస్సుగా, స్త్రీలలో రజస్సుగా మారుతుంది. అంటే ఈ అన్నమే రేతస్సు, అన్నమే రజస్సు. ఈ రెండూ కలవకపోతే మళ్ళీ ఈ స్త్రీ పురుష సాంగత్యం లేకపోతే, సంభోగం లేకపోతే సృష్టి లేదు. అందుకని ఏ రకంగా చూసినా అన్నాత్ అన్నము నుండి లేక అన్నము వలన భూతాని అంటే ప్రాణులు భవతి అన్నాత్ భవంతి పుడుతున్నాయి. ఒక భూతమైతే భవతి అనేవాడు, భవంతి అని ఎందుకన్నాడంటే బహువచనం గనక. ప్రాణులందరూ అన్నం వల్ల పుడుతున్నారు. మళ్ళీ అన్నం రావాలంటే వేళకి వర్షాలు కురవాలి. వర్షములు సక్రమంగా ఉండి నీళ్లు ఉంటేనే అప్పుడు మనకి పంటలు బాగా పండుతాయి. అందుకని పర్జన్యాత్ మేఘము నుండి అన్న సంభవ అన్నం పుడుతోంది. మళ్ళీ మేఘాలు రావాలంటే ఏం చేయాలి? యజ్ఞాత్ భవతి పర్జన్య. సక్రమంగా యజ్ఞాలు చేస్తే మహానుభావులైన ఇలాంటి దేవాలయాలలో ఉండేటటువంటి పుణ్యాత్ములంతా వీలున్నప్పుడల్లా రుద్రయాగాలు లేక అంబాయాగాలు చేస్తూ ఉంటే ఈ నిరంతర యాగ మహాధూమం పైకి వెళ్ళి ఆకాశానికి వెళ్ళి మేఘాలను ఆకర్షించి ఎడతెరపి లేకుండా వర్షధార కురిపిస్తుంది. కాబట్టి యజ్ఞాలు జరిగి తీరాలి.